పూర్వం స్వారోచషవంశ సంభవుడు సురథుడని ఒక రాజుగారు ఉన్నారు. స్వారోచషమనువు కాలంలో చైత్రుడు అనేటటువంటి ఆయన వంశంలో పుట్టిన ఒక పుణ్యాత్ముడు, మంచి ఐశ్వర్యవంతుడు, ధనవంతుడు, బలవంతుడు, సద్గుణవంతుడు, మంత్రులు ఉన్నారు, సేనాధిపతులు ఉన్నారు, ఆయనకి సైన్యం ఉన్నది. భూమండలాన్ని ఏకచ్చక్రాధిపత్యంగా పరిపాలిస్తున్న సమయంలో కోలా విధ్వంసులు అని పేరు కలిగినటువంటి కొంతమంది శత్రువులు ఈ రాజు మీద కన్నేశారు, ఆయన సంపద మీద కన్ను వేశారు, ఆయన ఆలయాల్లో బాగా డబ్బు సంపాదించి పెట్టాడు అనే విషయం వాళ్ళకి తెలిసింది. ఆలయాలు ధర్మం నిలబెట్టడం కోసమని పూర్వకాలంలో సంపదలతో కళకళలాడేవి. ఇప్పుడు గుడికి మీరు డొనేషన్ ఇచ్చారంటే ఈ ధనం ఆ పక్కన ఉందంటే ధర్మకార్యాలకు వినియోగపడతాయి, దేవపూజలకి, ఇలా పురాణ ప్రవచనాలకి, మంచి మంచి గ్రంథాలు ముద్రణ వేయడానికి, గోవుల పోషణకి, సామాన్యులకు అప్పుడప్పుడు అన్నదానానికి, లేదా వైద్య సహాయానికి, మంచి మంచి ప్రసాదాలు ప్రజలకు అందించడానికి ఉపయోగపడుతుంది. గుడికి డబ్బు అంటూ ఉంటే, గుడికే డబ్బు లేకపోతే వాళ్ళు ఏం సత్కార్యాలు చేస్తారు? అందువల్ల పూర్వం మహారాజులు ఎంతో కష్టపడి తాము సంపాదించిన ధనమంతా ఆలయాలకు ఎక్కువగా అర్పణ చేసేవారు. ఆలయాలు దివాళా తీయకుండా ఉండడానికి, రాజ్యం ఎప్పుడూ నాశనం కాకుండా ఉండడానికి ఆలయాల అడుగున రహస్యమైనటువంటి కొన్ని గదులు కట్టి, మేళమాళికలు కట్టి అందులో ధనాన్ని అట్టేపెట్టేవారు. ఈ విషయం తెలుసుకున్న కోలా విధ్వంసులు ఈ నగరం మీదకి దండయాత్రకు వచ్చారు. చాలా కాలం పాటు ఆ నగరాన్ని చుట్టుముట్టారు. పూర్వకాలం ఏంటంటే యుద్ధం చేయాలంటే ముందు రాజుగారికి ఉన్న ఒక్కొక్క కోట వశపరుచుకునేవారు. రాజుగారికి మొత్తం 5 రకాల దుర్గములు ఉన్నాయి. జలదుర్గం, భూదుర్గం, గిరిదుర్గం, అగ్నిదుర్గం, చైత్రదుర్గం అని. అందులో జలదుర్గం అంటే ఏమిటనమాట, చుట్టూత ఒక నదియో అగడ్తో ఉండి నీళ్ల మధ్యలో ఉండేటటువంటి కోట. ఈ కోటలో ఉన్న సైన్యాన్ని యుద్ధం చేసి జయించడం చాలా కష్టం. ఇది శ్రీకృష్ణ పరమాత్మ కోట ఉందంటే సముద్ర మధ్యలో ఉంది, అందుకే దానికి జలదుర్గము అని పేరు. నరకాసురుడు అలాగే ఈ 5 దుర్గాలు పెట్టుకున్నట్ట. శస్త్రదుర్గం, జలదుర్గం, గిరిదుర్గం, అగ్నిదుర్గం, భూదుర్గాలలో శ్రీకృష్ణుడు కాబట్టి బ్రహ్మపుత్ర నది మధ్యలో ఉన్నటువంటి జలదుర్గాన్ని భేదించగలిగాడు. సామాన్యుడైతే పడవల్లో అక్కడికి వెళ్లేలోపే వాడు అక్కడి నుంచి దూరం నుంచి బాణాలతో ఫిరంగులతో కొట్టిపారేసేవాడు. కాబట్టి నీళ్ల మధ్యలో ఉన్న కోటను జయించడం కష్టం. నేల మీద ఉన్న దుర్గం కోట అయితే భూదుర్గం అంటారు. కొన్ని కొండల మీద కోటలు కడతారే, ఆ కొండల మీద ఉన్న కోటల్ని గిరిదుర్గం అంటారు. చంద్రగిరి మొదలైనవన్నీ అలాంటివే. అలాగే చుట్టూత అగ్ని ప్రజ్వరిల్లేటటువంటి ఏర్పాటు ఉన్న దుర్గం అగ్నిదుర్గం. అంటే కోట దగ్గరికి ఎవడన వచ్చాడా చుట్టూత నిప్పు పెట్టేస్తారు. ఆ నిప్పు ఒక ఏడాది పాటు వండుతుంది. ఈ నిప్పు దాటి లోపలికి రావాలంటే వీడి ముందు పప్పు అయిపోతాడు. ఇంకా శస్త్రదుర్గం మంచి కత్తుల బోనుతో చుట్టూత ఒక కాంపౌండ్ వాళ్ళు ఏర్పాటు చేసేవారు. కోట చుట్టూత పదునైన కత్తులు, రంపాలు 1 కిలోమీటర్ పొడుగుతూ ఉంటాయి. మధ్యలో పెద్ద ద్వారం ఉంటుంది. ఈ ద్వారం కూడా కత్తులు అమర్చబడిన ద్వారం. అందుకే ఈ ద్వారం తీసి కానీ లోపలికి ఎవడు రాలేడు. ఎందుకంటే ఆ ద్వారమునకు అంత పదునైనటువంటి ఆయుధాలు అమర్చేవారు. వీళ్ళు ఆ పదునైన ఆయుధాల దగ్గరకు వచ్చి చేతులకి వాటికి ఏమైనా ప్రత్యేకమైనటువంటి తొడుగులు తొడుక్కుని ఈ కోట తలుపులో లేకపోతే పక్కనున్న గోడలో ఎక్కబోయే లోపు, ఎందుకంటే ఎక్కడం కష్టం, అక్కడ ఆ కత్తుల మించి ఎక్కడం కష్టం కనుక వీడు ఎక్కడానికి ప్రయత్నించడానికి ఏతన పడే లోపు పైనుంచి బాణాలు వేసి వీళ్ళు అంతం చూసేవారు. ఇలాంటి వాటిల్లో 4 దుర్గములు వాళ్ళు ఓడించగలిగారట ఈ కోలా విధ్వంసులు. ఒక్క భూదుర్గం తప్ప, అంటే నేల మీద ఉన్న ఒక్క కోట తప్ప మిగతా అవన్నీ పోయాయి. ఎలా పోయాయి? కూడా ఉన్న మంత్రుల యొక్క కుతంత్రం వల్ల. ఎప్పుడైనా ఒక వ్యక్తి ఓడిపోవాలంటే బయట వాడక్కర్లా, వాడి పార్టీ వాడే చాలు, అందులో ఉన్నవాడే ఎవడో ఒకడు కుంపడి పెడతాడు. ఈ మంత్రులను, సేనాధిపతుల్ని మోసం చేసి వశం చేసుకున్నారట వాడు. డబ్బులు బాగా లంచం చూపి, మీ రాజుగారి దగ్గర ఉంటే ఎంతకాలమైనా జీతమే కదా, మీరు మాకు సాయం చేశారంటే మిమ్మల్ని మా సామంతరాజులను చేసుకుంటాం, మీలో ఒక్కొక్కడికి ఒక చిన్న చిన్న సామ్రాజ్యం ఇచ్చేస్తాం. మహాసామ్రాజ్యంలో ఓ స్టేట్ ఇవ్వడం పెద్ద కష్టం ఉందండి. పైగా ఇలాంటి వాళ్ళ లక్షణం ఏంటంటే స్టేట్ను ముక్కలు ముక్కలు చేసేసి తలక ముక్క తొలకడికి పనిచేస్తారు. ముక్కలు అయిపోతే వాళ్ళకి లాభం, ఎందుకని ఈ మోసం చేసి వీళ్ళని పాడు చేయడం తేలిక కనుక. అఖండంగా ఉందనుకోండి సామ్రాజ్యం, ఒకే సామ్రాజ్యాన్ని దెబ్బతీయాలంటే కష్టం. ఒక్కలు ఒక్కరు చేస్తే భవిష్యత్తులో దాన్ని పడగొట్టచ్చు. బ్రిటిష్ వాళ్ళు చేసిన కుతంత్రం అదే. ఆ కుతంత్రంలో మనందరం ఇరుక్కుపోయాం. అద్భుతమైన భారతదేశాన్ని ముందు పాకిస్తానుగా, అంతఃపూర్వం బర్మాను విడగొట్టారు, ఆఫ్ఘనిస్తాన్ విడగొట్టేశారు, తర్వాత పాకిస్తాన్ విడగొట్టారు, మళ్ళీ పాకిస్తాన్లోంచి బంగ్లాదేశ్ విడగొట్టారు, మళ్ళీ ఇప్పుడు భారతదేశాన్ని కూడా ముక్కలు చేయడానికి ఎన్నో శక్తులు కుట్ర పొందుతున్నాయి తెలుసా. మనం అమాయకులం కనుక మనకేం వందలేదు, మన 4 రోజులు 3 రోజుల్లో అన్నం తింటే చాలు అనుకుంటున్నాం తప్ప ఈ ధర్మం గురించి ఆలోచించడం అనేది తగ్గిపోయింది. ఎక్కడో కొద్దిమంది మిగిలారన్నమాట. ఈ కాస్త హైందవ దేశము కూడా ఎలా నాశనం అవుతుందా అని మొత్తం ప్రపంచంలో 100 దేశాలు ఎదురు చూస్తున్నాయి. దురదృష్టవశాత్తు మనం కూడా మన హైందవ ధర్మానికి వ్యతిరేకంగా నడుచుకుంటున్నాం. ఏమి దేశం అండి ఇది, ఇలా అయిపోయాం మనం అసలు ఎంతమంది ఉన్నామో తెలియట్లేదు. నాకు ఈ మధ్యన ఏమనిపిస్తుందంటే మనం హిందూ దేశంలో ఉన్నామా, వేదభూమిలో ఉన్నామా, ఇక్కడ ఎవడు కూడా ఎందుకు వచ్చిందని నోరు మూసి కూర్చుంటారు, లేదా వాడు ఆ పార్టీలో ఉంటే ఆ పార్టీ చాలు వాడికి, వాడు అధికారంలో ఉంటే చాలు, దానికోసం ఎన్ని టోపీలు అయినా వేస్తాడు, ఎవరికైనా టోపీ వేస్తాడు. ఈ దౌర్భాగ్యపు స్థితి ఎంతో కొంత ఎప్పుడు ఉంది. అదే కలి ప్రభావం. లేకపోతే అంత గొప్ప రాజుగారు కేవలం మంత్రుల కుతంత్రం వల్ల, సేనాధిపతుల కుతంత్రం వల్ల బలపరాక్రమాల నుండి కూడా ఓడిపోయాడు పాపం. చెట్ట చివరికి అన్నీ పోయాక భూదుర్గం దగ్గరకు వచ్చాడు, నేల మీద ఉన్న కోట లోపలికి వచ్చాడు. అప్పుడు ఆయనకి తెలిసిందిట, 4 బలమైన కోటలు నావి, అందులో 1 అగ్నితో కూడిన కోట, 1 ఆయుధాలతో, శస్త్రదుర్గం ఆయుధాలతో నిర్మాణం చేయబడిన కోట, 1 కొండ మీద ఉన్న కోట, 1 నీళ్ల మధ్యలో ఉన్న కోట. ఈ 4 కోటలు ఎలా వశం చేసుకోగలిగారు శత్రువులు? శత్రువుల కంటే నా బలం ఎక్కువ ఉంది. నిజం చెప్పాలంటే నేను మెజారిటీ, వాడు మైనారిటీస్. కానీ మైనారిటీస్ ఈ మెజారిటీని పడగొట్టగలిగారు. ఇందులో చూడండి చెప్పాడు వాడు, ఈయన దగ్గర సైన్యం ఎక్కువ ఉందిట, బలం ఉందిట, కానీ సామాన్యుల చేతులు ఓడిపోయాట. తక్కువ సైనికులు ఉన్నటువంటి వాళ్ళ చేతులు ఓడిపోయాడు. మీరు దుర్గా సప్తశతి చూడండి, అందులో రాస్తాడు ఈయన అతి ప్రబల సదండిన అన్నాడు ఆయన. కానీ ఏం లాభం, వాడు తక్కువ వాళ్ళైనా ఓడించారు. ఎలా ఓడించారు? మనలో మనకి చిచ్చుపెట్టి మన వాళ్ళని వశం చేసుకుని ఓడించారు. ఆయన భూ దుర్గానికి రాగానే, నేల మీద ఉన్న కోటకి రాగానే గది వేసుకొని తలుపు వేసుకొని కాసేపు ఏమనుకున్నాడు, నాకున్న బలం గొప్పది, సైనికులు ఎక్కువ ఉన్నారు, శస్త్రబలం ఉంది, అస్త్రబలం ఉంది, ధనబలం ఉంది, ఇంతమంది ఉండి కూడా నేను చాలా తేలిగ్గా ఓడిపోయాను, దీనికి కారణమేమిటి అనుకుంటూ ఉండగా కొంతమంది దూతలు వచ్చి, అయ్యా మీరు ఓడిపోవడానికి మూల కారణం బలం లేక కాదు, ధనం లేక కాదు, జనం లేక కాదు, మనం లేక కాదు, మనవాళ్ళంతా అవతల వాడి దాంట్లో కలిసిపోయారండి, శత్రువులు కూటమిలో కలిసిపోయారు, మీ మంత్రులు కంత్రీలు అయిపోయారు, మీ సేనానులు అవతల వాళ్ళ సన్మానాలకు లొంగిపోయారు. మన హిందువుల లక్షణం ఇదండి, శత్రువులు మన మీద దాడి చేస్తే మనం వాళ్ళతో కలిసిపోయి వాడిచ్చే డబ్బులు కక్కుర్తి పడతాం, దాంతో మీరు ఓడిపోయారండి అని చెప్పగానే ఇది మతిపోయింది. దాంతోపాటు దూతలు ఏమన్నారో తెలుసా, మహారాజా ఈ ఆఖరి దుర్గములో ఉన్న మంత్రులు కూడా మిమ్మల్ని వల వేసి పన్ని మిమ్మల్ని బంధించి శత్రువులకు అప్పగించడానికి సిద్ధంగా ఉన్నారు. ఏ నిమిషంలో అయినా మీ మంత్రులు కానీ ఇక్కడున్న సైనికులు కానీ మిమ్మల్ని బంధించడం ఖాయం, మీరు తర్వాత శత్రువులకి ఖైదీగా చిక్కుతారు, బందీగా చిక్కుతారు. మీరు బందీగా చిక్కాక శత్రువులు ఏం చేస్తారో తెలియదు, తర్వాత మీ ఇష్టం అని ఏం జరగబోతుందో చెప్పారు వాళ్ళు. అప్పుడు ఆయనకి భయం వేసింది, శత్రువుల చేతికి చిక్కామా నానా రకాల అవమానాల పాలవుతాం, చిత్రహింసల పాలైనా చేస్తారు, లేదా చెరసాలలో పెట్టి చెప్పకూడు తినిపిస్తారు, నీచమైన అన్నం తినిపిస్తారు, ఆ తర్వాత ఇక విముక్తి ఉండదు. ఇప్పుడు చెప్పిన దాన్ని బట్టి ఇక నేను నెగ్గడం చాలా కష్టం, ఇప్పటికే నా భార్య పిల్లలు రహస్య మార్గం గుండా ఎక్కడికైనా వెళ్ళిపోయేటట్టుగా ఏర్పాటు చేశాడు ఆయన. అందుకని ఆయన ఏమనుకున్నాడు, పెళ్ళం బిడ్డలు ఎలాగో అడవికి పంపాను, వాళ్ళు ఎక్కడికో పోయి ఉంటారు ఈపాటికే, ఇక మిగిలింది నేను, వాళ్ళు ఎలాగో వాళ్ళ బతుకు వాళ్ళు బతకగలరు మారు వేషాల్లో, నేను కూడా ఎవరికీ చిక్కకుండా ఏ అడవికి పోతే మారు వేషంలో ఉంటే బతికి బాగుంటే రేపు ఎప్పుడైనా మళ్ళీ సైన్యాన్ని సమకూర్చుకోవచ్చు, శత్రువులు జయించవచ్చు అనుకుని ముందుగా బాగా ఏర్పాట్లు చూసుకున్నాడు. భార్య వెళ్ళిపోయిందా లేదా, వెళ్ళిపోయింది. పిల్లలు సక్రమంగా బయటికి వెళ్ళిపోయి తప్పించుకొని వేరే చోట భద్రంగా ఉన్నారా లేదా అది కూడా తెలిసింది. వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోయారు మారు వేషంలో, ఇక వాళ్ళు ఎలాగో శత్రువులకి దొరకరు, ఇక మిగిలిన నేను కూడా ఏ శత్రువుకి అంతు చిక్కకుండా పారిపోవాలనుకున్నాడు. ఆయనకి రాజభవనంలో నుంచి అడవిలోకి వెళ్ళడానికి ఒక ప్రత్యేకమైన రహస్య మార్గం ఉన్నది. తతో మృగయా వ్యాజేన హతసాంయస్సభూపతి ఏకాకీ హయమారుహ్య జగామగనం వనం. ఆయన కొంతమంది భటుల్ని వేటకి వెడుతున్నానరా అన్నట్ట, అంటే తన వాళ్ళకు కూడా నిజం చెప్పట్లా. ఎందుకని, ఏమో ఇప్పుడు తాను ఎవరికైనా ఏదన్నా చెబితే వీళ్ళు ఇతరులకు అది మోస్తారేమో, ఈ చుట్టూ ఉన్న భటులలో కూడా అనుకూలురెవరో ప్రతికూలురెవరో తెలియదు, మోసగాడెవడో నమ్మదగినవాడెవడో తెలియదు. ఒక్కోసారి మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ మనలా కనపడతారండో, ఇందులో మనమే సిబిసిఐడికి వచ్చేవాళ్ళు ఎంతమంది ఉంటారో తెలియదు. ఆ మధ్యన పాపం స్వామీజీ ఓ దౌర్భాగ్యాన్ని నమ్మి ఇంట్లో పెట్టుకుంటే వాడి ఇంట్లో సీసీ కెమెరాలు పెట్టి ఆయన లేనిపోయిన ఫోటోలు తీసి అప్పగించాట బయటికి. కాబట్టి శిష్యులము అని మన పక్కకి చేరి మీరంటే భక్తి, మీకు సేవ చేస్తామన్న వాళ్ళని కూడా ఎంతవరకు నమ్మాలో అంతవరకే నమ్మాలి. వీడు ఏం కెమెరా పెడుతున్నాడో మనకేం తెలుసు? మనకేమనిపిస్తుందంటే మన పక్కనే ఉన్నారు కదా పాప ఆయన మనవాడే అనిపిస్తుంది. మనవాళ్ళే అలా కనపడతాడు. ఇప్పుడు ఆ ఫోన్ పట్టుకొచ్చాడు అనుకోండి, ఆయన ఆ ఫోన్తో పద్మాకర్ గారిని ఉపన్యాసమే తీస్తున్నాడు, ఏ బాత్రూంలో స్నానం చేస్తుంటే తీస్తాడు, ఏం చెప్పగలం మనం? స్నానం చేస్తున్నప్పుడు తీశారనుకోండి, మన చూసేవాడికి ఏమనిపిస్తుంది అనమాట, ఓ ఈ దిగంబర గారు యోగ్ గారి యొక్క రహస్యం ఏమిటో అంటాడు వాడు. ఈ జనాల లక్షణం ఎటువంటిదో తెలుసా? ఒక్కసారి ఒక ఫోటో తీసి పెట్టాడంటే ఈ ఫోటో కథలు ఏముందో అంటాడు. ఇక అక్కడి నుంచి నానా గందరగోళం అయిపోదు. మంచి కంటే చెడ్డ వ్యాపిస్తుంది కదా. అప్పటిదాకా తెగపోయిన ఈ జనాలే అబ్బో గురువుగారు గంగ అంటారు, ఈ గంగ అన్న నోటితోటే రేపొద్దున ఈ ఫోటో పెట్టుకొస్తే దొంగ అంటారు. ఎప్పుడు గంగ అంటారో ఎప్పుడు దొంగ అంటారో తెలియదు. అటువంటి జనాన్ని నమ్ముకోవడం చాలా ప్రమాదకరం. కాబట్టి ఎంతవరకు ఉండాలి అంతవరకు ఉండాలి. ఏ వ్యక్తిని నెత్తి మీద పెట్టుకోవడం వల్ల ఏమీ ఉపయోగం లేదు. మనం చూస్తూనే ఉన్నాం కదా, అంతటి పరమాత్ముడైన కృష్ణుడితో తిరిగిన వాళ్ళే పిచ్చివాగుళ్ళు వాగారు ఆయన మీద. ఇంకా రాముడితో ఎటువంటి సాంగత్యం ఉన్నది అయోధ్యానగర వాసులకి, అంతటి మహాత్ముడిని ఎవడన్నా ఏదైనా అంటాడా? అటువంటిది ఓ సామాన్యుడు వచ్చి సీత గురించి ఒక అభాండం వేశాడు, వాళ్ళే వేయగలేంది. ఈనాటి మనుషులు వేయటంలో, కలియుగంలో ఉన్న మనుషులు వేయటంలో ఏమీ లేదు విప్రతిపత్తి. మనం చూస్తూనే ఉన్నాం కదా, ఉపన్యాసాలు అద్భుతంగా ఉన్నాయంటారు. ఎప్పుడూ చిన్న పొరపాటు ఒక్క అంటాడు ఆయన, పొరపాటు కూడా అనాలని అండ ఆయన, అందులో ఉన్నది ఏదో చెబుతాడు. ఇంకా అక్కడి నుంచి ఆయన ఇంటి మీద ధర్నాలట. ఈ జనాలు నేను నమ్మమన్నారని చెప్పండి, ఒకసారి ఆలోచించండి మీరు. కాబట్టి చెప్పొచ్చేదానికంటే ఎందుకు చెప్తానంటే, పాపం ఇంతటి మహారాజు గారు భటులు ఇంతకాలం తన దగ్గర తిండి తిన్నటువంటి వాళ్ళు కూడా నమ్మలేక, ఒరే అలా అలా పక్కనున్న అడవిలో వేటకెళ్ళు వస్తానరా అని చెప్పి అసత్యం ఆడవలసి వచ్చింది. కనుక కష్టకాలంలో అసత్యం ఆడటం తప్పు కాదు, కనుక అసత్యం ఆడి తలుపులు మూసుకుని రహస్య మార్గం గుండా అరణ్యానికి పోయాడు. ఎవరిని నమ్మలేక ఒక్కడు పాపం ఒక గుర్రం ఎక్కి సొరంగ మార్గం గుండా అడవికి పోయాడు. ఏకాకి హయమారుహ్య జగామగనం వనం. ఒక్కడు పాపం దిక్కు లేకుండా ఒక గుర్రం ఎక్కి కీకారణ్యంలోకి వెళ్ళిపోయాడు, అతి భయంకరమైన అడవిలోకి వెళ్ళిపోయాడు. ఇదే కాలప్రభావం అంటే. పదకొండ క్షౌహిణీయుల సైన్యం నిరంతరం తనను సేవిస్తూ ఉండగా వారి సేవలు అందుకొని టీవీగా అఖండ భూమండలాన్ని ఏలిన చక్రవర్తి ఇవాళ ఒక్కడు కూడా లేడు. వెనుక ఒక్కండును తనలేక ఏకాకి అయిపోయే, చివరికి వెనక ఒక్కడు లేడు కదా, ఏకాకిగా వెళ్ళాడు. ఏకాకి అంటే తనొక్కడే, ఇంకెవరూ లేరనమాట. అది కూడా రథం లేదు, ఏనుగు లేదు, ఒక్క గుర్రం ఎక్కెళ్ళాడు. ఒక్క కత్తి మాత్రమే కూడా ఉన్నది. ఆకలి వేస్తే అన్నం పెట్టేందుకు వంటావిడు లేదు, సరుకులు ఇవ్వడానికి హరిప్రసాద్ గారు లేరు, గ్యాస్ స్టవ్ లేదు, ఏమీ లేదు పాపం. అలాగే వెళ్ళి రెండు మూడు రోజులు అడవుల్లో దొరికితే కాయలు తిన్నాడు. అవి కూడా కొన్ని కొన్ని చోట్ల పచ్చికాయలట, జామకాయలు కటిక్కాయలు తినలేము, కానీ ఆకలేస్తే ఏం చేస్తాం? హాయిగా పంచభక్ష పరమాన్నాలతో దద్దోజనాలతో తిన్న భోజనం చేసిన మహారాజు గారు కాలం కలిసిరాక పచ్చి జామకాయలు పచ్చి కూరగాయలు తిని బతికాడు. ఒక్కొక్కప్పుడు అవి లేక మూడు రోజుల్లో అడవుల్లో తిరుగుతున్నప్పుడు తోటకూర కూడా తిని బతికాడు. ఆఖరికి మన గోవులు కూడా తోటకూర కాస్త ఎక్కువ తింటే వెగటి పుట్టి వద్దు అంటున్నాయి, అవి కూడా చక్కెరకేళి అరటిపూళ్ళే తింటా ఉంటున్నాయి. గోశాలలో తోటకూర పెడితే తింటలేదు, ఇందాక ఒక ఆవిడ పట్టుకొచ్చి, అదే అరటిపండు పెడితే తొక్క ఒలిచి పెడితే తింటున్నాయి కూడా చక్కగా. కాబట్టి పశువులు కూడా తిననటువంటి ఆహారం తినవలసి వచ్చిందిట. పచ్చి తోటకూర తిన్నాడు ఆయన పాపం. బత్సలు కూర తిన్నాడు. ఒక్కొక్కప్పుడు ఏం తిన్నాడో కూడా తెలియదు. అలా తిరిగి 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 మానసిక వేదనతో, శారీరక ఆయాసంతో, ఎప్పుడైనా మనిషికి శరీరానికి వచ్చిన బాధ కంటే మనస్సుకు వచ్చిన బాధ ఎక్కువైతే అప్పుడు కుంగిపోతాడు. దాంతో ఓపిక తగ్గిపోతుంది. రెండు రోజులు తిండి లేకపోయినా నీరసం రాదు, కానీ మానసిక వేదన ఉన్నప్పుడు మాత్రం తొందరగా నీరసం వచ్చేస్తుంది బాబు. అలా నీరసంతో తూలుకుంటూ ఆ గుర్రాన్ని దిగి దగ్గరలో ఉన్న ఒక ఆశ్రమం చూసి అక్కడికి వెళ్ళాడు. అంటే ఈయన ఒక ఆశ్రమం చూశాడు. ఆశ్రమం దగ్గరికి వచ్చిన తర్వాత గుర్రాల మీద వెళ్ళడం ధర్మం కాదు కనుక ఆ గుర్రాన్ని చెట్టుకు కట్టి, అలాగే ఒళ్ళు సహకరించకపోయినా కళ్ళు తిరుగుతూ ఉండగా తూలుకుంటూ ఆశ్రమ ప్రాంగణం దగ్గరికి వెళ్ళాడు. అది సుమేధుడు అని పేరు కలిగిన ఒక మహర్షి యొక్క ఆశ్రమ ప్రాంగణం. మహర్షులు ఎప్పుడూ ఒంటరిగా ఉండరు కనుక ఆ మహర్షి, ఆయన శిష్యులు, ఆయనతో పాటు అభిమానం ఉన్నటువంటి స్నేహితులు వీళ్ళందరూ కలిసి దాదాపు ఒక 25-30 పర్ణశాలలు వేసుకుని తపోనిష్టతో కాలం గడుపుతున్నారు. వాళ్ళంతా మధ్య మధ్యలో యజ్ఞాలు చేస్తారు. యజ్ఞగుండం కూడా ఉంది అక్కడ, ఆ యజ్ఞశాల. దాంతోపాటు పురాణములు చెప్పడానికి వినడానికి పనికొచ్చేటటువంటి సదస్యశాల, ఇవన్నీ అక్కడ ఉన్నాయి. అది అత్యంత ప్రశాంత వాతావరణంతో కూడిన ఆశ్రమం. అది కేకారణ్యంలో కూడా ఇంత ప్రశాంత వాతావరణం ఎలా వచ్చింది? ఎలా వచ్చిందో తెలుసా? అక్కడ ఒక మాట చెప్పాడు. సతత్రాశ్రమ మద్రాక్షీ ద్విజవర్యస్య మేధసః ప్రశాంత శాపదాకీర్ణం ముని శిష్యోపశోభితం. ఆశ్రమం అది ప్రశాంతంగా ఉంది. ఈ ప్రశాంతంగా ఉన్న ఆశ్రమం సుమేధుడు అని పేరు కలిగిన ఆయన ఆశ్రమం. ఆయన శిష్యులు అక్కడ ఉన్నారు. వీళ్ళు ఉండడం వల్ల కాదట అది ప్రశాంతం. శ్వాపద ఆకీర్ణం, శ్వాపదము అంటే పులి, పెద్ద పులులు తిరుగుతున్నాయి, సింహాలు తిరుగుతున్నాయి, తోడేళ్లు తిరుగుతున్నాయి, ఎలుగుబంట్లు తిరుగుతున్నాయి, పాములు, భయంకరమైన సర్పాలు ఇంతంత పడగలెత్తి తిరుగుతున్నాయి. ఇన్ని రకములైన క్రూర మృగాలతో, విషసర్పాలతో కూడినటువంటి ఆశ్రమం ప్రశాంతంగా ఉందిట. అంటే అర్థం ఏమిటి? నిజానికి పులి, జింక ఇవన్నీ పక్క పక్కన ఉన్నప్పుడు పులి జింక మీద దూకుతుంది, దాన్ని చీల్చి చెండాడుతుంది. సింహం ఉంది అక్కడ, ఆవు ఉంది, తోడేలు ఉంది, కుక్క ఉంది, నక్క ఉంది, పిల్లి ఉంది, కుందేలు ఉంది, ఇంకో తేలు ఉంది. ఇన్నుండి కూడా ఇవన్నీ పరస్పర వైరుధ్యం విడిచిపెట్టి, క్రూరత్వం విడిచిపెట్టి సాధు జీవులలో తిరుగుతున్నాయట. ఏమాత్రం కోపం చూపించట్లేదు. సింహాలు గర్జించడం లేదు, పులులు గాండ్రించడం లేదు, అవి కూడా జింకల్లాగా మెల్లిగా కిచకిచలాడుతున్నాయి. ఈ విధంగా క్రూర మృగాలు, పరస్పర విరుద్ధమైనటువంటి జంతువులు ఒకదానితో ఒకటి కలిసి ఉన్నాయి. మాట వరుసకు కూడా ఏది క్రూర మృగమో, ఏది సాధు జంతువో తెలియటం లేదు, అంతలా కలిసి ఉన్నాయట. అది చూడగానే రాజుగారికి మతిపోయింది. ఇన్ని క్రూర మృగాలు ఉన్నాయి, విషసర్పాలు ఉన్నాయి, తేళ్ళు ఉన్నాయి, జర్రులు ఉన్నాయి, సాధు మృగాలు ఉన్నాయి, ఇన్ని ఉన్నా ఎక్కడ గందరగోళం లేకుండా ఈ ఆశ్రమం అత్యంత ప్రశాంతంగా ఉంది. అన్ని రకాల జంతువులున్నా ఎక్కడ నిశ్శబ్దం తప్ప, ప్రశాంతత తప్ప అప్రశాంతత లేదు, గందరగోళం లేదు. మనుష్యులు భయపడడానికి పనికొచ్చే వాతావరణం లేదు. అందరూ అక్కడికి వెళ్తే నిర్భయంగా ఉండొచ్చు. అందుకే ఆయన తెల్లబోయి, ఓహో, ఈ ఆశ్రమం ఇంత ప్రశాంతంగా ఉండడానికి గల కారణం ఎవడో మహానుభావుడి యొక్క తపశ్శక్తి. మహాత్ములు నిశ్చలమైన దీక్షతో తపస్సు చేసినప్పుడు వాళ్ళ మనస్సుల్లో కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యములనే 6 శత్రువులు లేనప్పుడు, వాళ్ళ మనస్సులలో కుళ్ళు, కుతంత్రాలు, కుట్రలు లేనప్పుడు వారి మనస్సు యొక్క శుద్ధి ఈ ఆశ్రమం మీద పడుతుంది. అప్పుడు ఆశ్రమం శుద్ధి అవుతుంది. దాంతో అక్కడున్న వాతావరణం అంతా ప్రశాంతమవుతుంది. మహానుభావుల యొక్క మనఃప్రభావం వల్ల అక్కడికి వచ్చిన వాళ్ళ మనస్సులు కూడా మారిపోతాయి. తీవ్రమైన శాంత స్వభావం కలిగిన ఉత్తముల యొక్క సాంగత్యంలో క్రూరులు కూడా అక్రూరులవుతారు. ఒక్కొక్కప్పుడు మరీ నీచులైన వాళ్ళ దగ్గరికి వెడితే అప్పుడు శాంత పురుషుడు కూడా క్రూరుడవుతాడు. అంటే మన శక్తిని బట్టి అవతలవాడిని మార్చగలుగుతాం. మనం గనక ప్రశాంత మనస్కులైతే అవతల వాళ్ళు ప్రశాంతత పొందుతారు. మన దగ్గర కనుక అప్రశాంతత ఉంటే వాడికి కూడా అప్రశాంతత వస్తుంది. అందుకే మీరు ఎప్పుడైనా కూడా చూడండి, తీర్థయాత్రలో కూడా కొన్ని ప్రాంతాలకు వెడితే ఎందుకో తెలియదు తిక్కొచ్చేస్తుంది, కోపం వస్తుంది. అదే కొన్ని స్థలాలకు వెడితే హాయిగా ఉంటుంది, మనస్సుకి ఏం కోపం రాదు. ఎప్పటికి కూడా సమంత పంచికం దగ్గరికి వెళ్ళినాడు, ఒక క్షణం క్రోధం పొందుతాడు కురుక్షేత్రంలో. ఎందుకంటే పరశురాముడు 3 ఏళ్ళు 21 పర్యాయములు తలలు నరికి క్షత్రియులవి ఆ రక్తంతో ఆ మడుగులు నింపాడు. అందుకే అది ఎంత పవిత్రమైన మడుగైనా అక్కడికి వెళ్ళగానే మనకు కూడా ఒక క్షణం ఉద్రేకం వస్తుందన్నమాట, మనం కూడా గండ్రగొట్ల పట్టుకుందాం అనిపిస్తుంది. దానికి గల కారణం స్థల ప్రభావం. అదే మీరు నైమిషారణ్యంలో గోమతీ నదీ తీరంలో కాళికాదేవి ఉన్న ఆలయం ప్రాంగణానికి వెళ్ళండి, ఎంత దుర్మార్గుడైనా అక్కడ ఉన్న కాసేపు ప్రశాంతంగా ఉంటాడు. ఎందుకు ఫోటో తీకు అంటాడు, నేను చూశాను కెమెరా పుచ్చుకొని ఫోటోలు తీయడమే అలవాటుగా ఉన్న ఒక ఆయన వచ్చాడు అక్కడికి. అక్కడికి వచ్చేసరికి మాత్రం ఆయన కూడా ఫోటోలు మర్చిపోయి అలా జపం చేసుకుంటూ ఉండిపోయాడు. దానికి గల కారణం సూత మహర్షి అక్కడ 18 పురాణాలు చెప్పడం, వ్యాసుడు అక్కడ సూతుడికి పురాణములు చెప్పడం, 1000 ఏళ్ళు యజ్ఞం జరగడం. ఆ 1000 ఏళ్ళ యజ్ఞంలో అందరూ కూడా గంభీరంగా ఉన్నారు తప్ప గందరగోళంగా లేకపోవటం. ఆ మహాత్ముల యొక్క ప్రభావం ఇప్పటికీ కూడా నైమిషారణ్యంలో ఆ స్థలం మీద ఉన్నది. కాబట్టి మనం ఒక స్థలం పవిత్రం చేయాలన్నా చెయ్యొచ్చు, ఏది మీ సాధనతో. ఆ స్థలం అపవిత్రం చేయాలన్నా మీ సాధనతో దాన్ని పాడు చేయొచ్చు. ఆ స్థలం చాలా గొప్పది అవ్వడానికి గల కారణం సుమేధుడనే మహర్షి యొక్క తపోనిష్ట అని కనిపెట్టాడు. శిష్యుల ద్వారా గురువుగారి పేరు తెలుసుకున్నాడు, మేధ లేక సుమేధ అని పేరు కలిగిన వాడు ఆయన. సు అనేది ఉపసర్గ, మొత్తం మీద ఆయన మేధశబ్దం కాదు, ఇది మేధాశబ్దం, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఆ మహానుభావుడు తెలివైనటువంటి వాడు కూడా, అటువంటి ఋషి యొక్క ఆశ్రమం చూసుకుని ఆ మహర్షి దగ్గర 2-3 సార్లు వినయంగా సాష్టాంగపడి నమస్కరించి తన వినయాన్ని ప్రకటించాడు. ఎక్కువ మాట్లాడలేదు. ఆ సమయంలో ఈయన వెళ్ళే సమయానికి మహర్షి పూర్ణాహుతి చేస్తున్నాడు. యజ్ఞం పూర్ణాహుతి అయ్యే సమయంలో మనుషులు ఎక్కువ మాట్లాడకూడదు కనుక వినయంగా నమస్కరించి దూరంగా నిలబడ్డాడు. కాకపోతే ఆయన దృష్టిలో పడ్డానికి అటు ఇటు కొంచెం తిరిగాడు. మహాత్ముల యొక్క దృష్టి మన మీద పడాలి, పడితే వాళ్ళు పలకరించాలి, పలకరిస్తే మన కష్టం చెప్పుకుంటే కష్టం నుంచి మనకి విముక్తి కలిగిస్తారు. ఏమీ లేకుండా దూరంగా వెళ్ళిపోతే ఆయన కూడా పెద్ద పట్టించుకోకపోవచ్చు. అందుకే కావాలని 2-3 సార్లు అటు ఇటు తిరిగాడు. ఆయన కూడా అందరికీ ప్రసాదం పెట్టాక, మహారాజా సైన్యమంతా పోయిందని ఏమాత్రం బెంగపెట్టుకోకన్నట్ట. ఈయనకి అర్థమైంది, ఆయనకి నేను చెప్పుకోవడం ఏమిటి, నేను ఇక్కడికి రావడంతో తన దివ్య దృష్టితో నా మొత్తం చరిత్రంతా చదివాడు ఆయన. మహాత్ముల దగ్గరికి వెళ్ళేప్పుడు నేను ఇలాంటివాడిని చెప్పుకోవాలా, చెప్పుకోకర్లా. అమ్మవారి యొక్క 2 విద్యలు ఉన్నాయి, ఒకటి భైరవి, 2వది చిన్నమస్త. ఈ 2 కనుక గురువు చెప్పిన మార్గంలో కనుక ఎవడైనా పారాయణ చేస్తే, గురువు చెప్పిన రీతిలో ఉపాసన చేస్తే, అంటే గురువుగారిని అక్కడ నమ్మాలి, కఠినమైన భక్తితో నమ్మాలి. అలా నమ్మి ఈ భైరవి చిన్నమస్త విద్యలను ఉపాసన చేసిన వాడు ఏమంటే అది అయిపోతుంది, దివ్య దృష్టి వస్తుంది. కానీ ఇంకక్కడ మాత్రం శంకించకూడదట, అయ్యే బాబు ఇలా చేయొచ్చా ఇలా చేయకూడదా అన్నామా ఆ ఉపాసన ఫలించదు. గురుభక్తి అన్నారు, అందుకే గురుభక్తి అంటే 2 అర్థాలు, గురువుగారి మీద భక్తి, గురు అనే శబ్దం మనకి ఎక్కువ ఎక్కువ భక్తితో చేయాలి. ఆ ఉపాసన ఎంత శ్రద్ధతో తీవ్రమైన భక్తితో విశ్వాసంతో చేస్తే అంత ఫలితం వస్తుంది. వాళ్ళు అడవుల్లో ఉన్న మహర్షులు కదటండి, ఇక వాళ్ళు ఏమనుకుంటే చేయగలరు. కనుక ఆ మహాత్ముడు ప్రజలకు దూరంగా ఎంతో కాలంగా ఉపాసన చేశాడు. ఆ ఉపాసన వల్ల ఒక వ్యక్తిని చూడగానే అతడు ఎప్పుడు ఎక్కడ ఏ పని చేశాడు, అతనికి కష్టం ఉన్నదా సుఖమున్నదా, ఆయన మనస్సులో ఏ కోరిక ఉన్నదో తెలుస్తుంది. అలాంటి కోరిక ఎరిగిన కారణం చేతనే ఆయన, మహారాజా నీ సైన్యం పోయిందని ఏమీ బెంగపెట్టుకోవద్దు, ఇది కాలప్రభావం, ప్రస్తుతానికి నువ్వు నా ఆశ్రమంలోనే ఉండు, నీకోసం ఒక పర్ణశాల ఖాళీ చేసిస్తాను, అది పెద్దదే పర్ణశాల, కాకపోతే పడుకోవడానికి నీకు 3 బెడ్ 4 బెడ్స్ ఉండవు, మహారాజ భవనంలోలాగా నీ అంతఃపురంలోలాగా మంచి మంచి మంచాలు పరుపులు ఉండవు, జింక చర్మములు దర్భతో తయారు చేయబడిన చాపలు ఇస్తాం, దాని మీద పడుకుని మేము పెట్టేటటువంటి అపక్వాహారం తిను, ఫలాలు దుంపలు తిను అనగానే అంతకంటేనా అసలు మీ మొహం చూస్తేనే నా ఆపదంతా తొలగిపోయినట్టు అయిపోయింది అని ఇంకేం మాట్లాడకుండా, ఆయనకు అన్నీ తెలిసినప్పుడు మళ్ళీ నన్ను రక్షించండి అని అడగడం ఎందుకు, ఏం అడగలేదు, నాకు ఈ కోరిక ఉందని కానీ నన్ను రక్షించమని కానీ అడగకుండా ఆయన ఇచ్చిన ఆశ్రమంలో చేరాడు. ఒక చక్కని పర్ణశాల, ప్రశాంతమైన పర్ణశాల, ఈ ఋషులకు కొంచెం దూరంగా ఉండేటటువంటి ఆశ్రమం ఇచ్చాడు. ఎందుకంటే ఋషులు రోజు వేదాలు చదువుకునేటప్పుడు ఈయన మధ్య మధ్యలో దానివల్ల కొంత ఇబ్బంది పాలవుతాడు. సామాన్య గృహస్థులకి మునులకి తేడా ఉంటుంది. మునుల మధ్యలో గృహస్థాశ్రమంలో ఉన్నవాడు ఉంటే వీడు వాళ్ళ బాధను తట్టుకోలేడు, ఎందుకని అంత ఉపాసనా బలం లేక. అందుకే మహాత్ములకి కొంచెం దూరం కట్టే పెడతారు సామాన్యుల్ని. ఇంకా తేలిగ్గా చెప్పాలంటే వాళ్ళు రోజు తెల్లవారుజామున 4 గంటలకు లేస్తారండి, పెద్ద కంఠంతో వేదం చదువుతారు. ఈ రాజుగారికి 6 గంటలకు కానీ లేచి అలవాటు ఉండదు, వాళ్ళు వేదం చదివితే వీళ్ళకి వేదం రావచ్చు, నాకు నిద్ర పట్టట్లేదు అని అనుకోవచ్చు. ఏం చెప్తాం, ఒక్కొక్కటి కర్మయోగం ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఎందుకంటే అంతఃపురంలో ఆయనకున్న అలవాట్లు వేరుగా ఉంటాయి, లేదా ఆయనకి వేరే ఇంకో ఏదన్నా చదువుకునే అలవాటు ఉండొచ్చు. ఒక్కోసారి ఎలా ఉంటుందంటే, మనం గుళ్ళోకి వచ్చాక మనం స్తోత్రం చదువుదామంటే అక్కడ ఉన్న రికార్డుల వల్ల మనం చదవలేకపోవచ్చు, అది కూడా డిస్టర్బెన్సే. ఇవి దృష్టిలో పెట్టుకుని ఏం చేస్తారంటే, మునులు కొంచెం దూరం కట్టే పెడతారు. ఏది పదవులు అనుభవించేవాడు, సుఖాలు అనుభవించేవాడు, ఒకప్పుడు బాగా మంది మార్బలంతో ఉన్నవాడు వచ్చినప్పుడు మాత్రం వాడిని తమ మధ్య కాకుండా కొంచెం దూరంగా అట్టే పెడతారు. రాజుగారు కూడా భోగాలు అనుభవించిన వాడు కనుక ఆయన కొంచెం దూరంగా ఒక ఆశ్రమంలో పెట్టారు. ఆయనకి రోజు సత్కారాలు చేసేవారు. మునికుమారులు చాలా ఉత్తములు. ఇప్పుడు దారిద్ర్యంలో ఉన్న ఒకప్పుడు ఈయన మహారాజు, విష్ణుస్వరూపుడు, ధర్మబద్ధంగా పరిపాలన చేశాడు. ఈ పూట ఆయన దగ్గర ధనం లేకపోవచ్చు కాక అని ఎంతో వినయంగా రోజు అడవిలో నుంచి పళ్ళు పట్టుకురాగానే ముందు ఫలాలు ఒక బుట్ట ఆయన దగ్గర పెట్టేవారు. రాజుగారు కొంచెం ఎక్కువగా భోంచేసి అలవాటు ఉన్నవాడు. వీళ్ళంటే 2 దుంపలు తింటారు లేక ఏవో 2 పళ్ళు తింటారు. కానీ రాజుగారు అలా కాదు కదా, మరి యుద్ధం చెయ్యాలి, శత్రువుని చంపాలి, దానికి ఆహారం కూడా తీసుకుంటే కానీ బలం రాదు. అందుకని ఆయన కోసం 5-6 గంపలు ఫలాలు, మంచి దుంపలు ఇవన్నీ పెట్టేవారు. అప్పుడప్పుడు నీవార ధాన్యం అని ఒక ధాన్యం ఉన్నది, ఆ ధాన్యమును వండితే వచ్చే అన్నం చాలా రుచిగా ఉంటుంది. ధాన్యాల్లో పూర్వకాలంలో నీవార ధాన్యం చాలా గొప్ప శ్రేష్టమైన ధాన్యం. తర్వాత మరకళ్ళ ముందు కూడా అక్కుళ్ళని అవి వచ్చేవి. ఆ తర్వాత మసూరు అన్నారు, ఇప్పుడంతా ఉసూరు బియ్యమే. ఇవి తింటే ఉసూరు అంటాడు వాడికి, ఏం నీరసం తగ్గదు. ఇవన్నీ మందులే కదా, కృత్రిమం. ప్రకృతి సిద్ధమైన ఆహారం ఎప్పుడైతే పోయిందో అప్పుడే మనకి నీరసం మొదలైంది. నాకు గ్యాస్ ట్రబుల్ వస్తుందండి, నడుము నొప్పి వస్తుందండి అంటే నీ వల్ల కదా అది లోపం, నువ్వు తినే విషాహారం అన్నీ విషమే. వంకాయలో బీటీ వంకాయ అంట. ఎప్పుడూ కూడా ప్రకృతి సిద్ధమైన ఆహారాన్ని ప్రోత్సహించాలి, దానివల్ల మనకి ఎక్కువ లాభం వస్తుంది. సరే ఏం చేస్తానండి, అదో పక్కన పెడితే పాప ఆ మహారాజు గారికి ప్రాకృతికమైన ఆహారం అంతా ఇచ్చేవారు. మంచి ఆహారం దుంపలు అవి పెడుతూ ఉంటే అవి తిని కాంతివంతమైన శరీరంతో సుఖంగా ఉన్నాడు. ఆయనకి ఈ ఆశ్రమంలో ఉన్నంతకాలం ఒక రకమైన మనశ్శాంతి లభించింది. తెల్లవారుజామున మహానుభావుల వేద పఠనం, తర్వాత ఉపనిషద్వాక్యాలు, ఆపై యజ్ఞం, యజ్ఞం అయిన తర్వాత ప్రసాదం, ప్రసాదం అయిన తర్వాత ఈ నీవార ధాన్యంతో కూడిన ఆహారం, మళ్ళీ కాస్త ఫలహారం, మధ్యాహ్నం పూట ప్రత్యేకంగా పురాణాలు చెప్పేవారట వాళ్ళు. పురాణ గాథలు కూడా వాళ్ళు చెబుతూ ఉంటే స్పష్టంగా అర్థమయ్యింది. కొంతమంది పురాణం చెబుతూ ఉంటే అవతలవాడికి సూటిగా అర్థమవుతుంది, లోపలికి వెళ్ళిపోయి హత్తుకుపోతుంది. కొంతమంది అలా శ్లోకం చదువుకుంటూ ఎందుకు వచ్చింది రా దేవుడా అని అదే భాష చెబుతారు. అది కృత్రిమ భాష. కృత్రిమ భాష వల్ల ఏమవుతుందన్నమాట, ఏమయ్యా ఆ యొక్క అంటూ మొదలు పెడితే ఈ ఏమయ్యాలు ఆ యొక్క తప్ప ఇంకేం వినపడదు. అప్పుడు మీకు అర్థం కాకపోతే ఎందుకు వచ్చిందిరా బాబు అని వినకుండా పోతారు. జనం రాకపోవడానికి ఇది కూడా ఒక కారణం అయి ఉండొచ్చు కాక. ఒక్కొక్కసారి ఎంత బాగా చెప్పినా రాకపోవచ్చు కాక. ఈ జనం ఎప్పుడు వస్తారో ఎప్పుడు రాదో కూడా తెలియదు. అది పక్కన పెడితే మొత్తం మీద అవతల వాడికి అర్థమయ్యేలా సూటిగా స్పష్టంగా చెప్పడం ఒక కళ. ఆ కళలో ఆరితేరిన వాడు వ్యాసుడు, సూత మహర్షి. అంతకంటే గొప్పవాట ఈ సుమేధుడు. ఆయన ప్రతిదినము మధ్యాహ్నం భోజనానంతరం, భోజనం అంటే ఇందాక నేను చెప్పినట్టుగా కందమూలాలేగా దుంపలు పళ్ళు తిన్నాక జనం అందరినీ కూర్చోబెట్టేవాడు ఋషులందరినీ. వాళ్ళకి మధ్యాహ్నం మొదలు పెడితే సాయం సంధ్యా సమయమును కాపేసేవాడు. సంధ్యావందనం చేసుకుని మళ్ళీ వాడంతా విశ్రాంతి తీసుకునేవాడు. రాజుగారు ఓ వారం రోజుల పాటు వాళ్లతో గడిపాడు. కానీ లోపల బాధ మాత్రం పోవట్లేదట. ఎన్ని పురాణములు విన్నా, ఎన్ని యజ్ఞములు చూసినా, ఎన్ని రకాలైన ఆహార పదార్థములు లభించిన మహాత్ముల సాంగత్యమున్న లోపల మాత్రం దుఃఖం పోవట్లేదట. సంచిత కసోతి దుఃఖే నక్షయం కోసో గమిష్యతి ఏతచాన్యచ్చ సతతం చింతయామాస పార్థివగా. ఆయన ఖాళీ దొరికినప్పుడు లేదా నిద్రపోవడానికి దర్భ ఆసనాలు వేసుకు పడుకునేటప్పుడు, అక్కడనే దర్భయగా అందువల్ల దర్భల మీద పడుకునేవాడు లేదా చింక చర్మాల మీద పడుకునేవాడు. ఈ పడుకున్నప్పుడు వెంటనే నిద్ర పట్టేది కదట, పడుకుని ఆలోచనలోకి వెళ్ళేవాడు. అప్పుడు మనం చాలామంది చూసారా అలా పడుకుంటారు, అలా వాట్సాప్లు చూసుకుంటారు. ఇంకేం నిద్ర పడుతుంది, నాకు నిద్ర పట్టలేదండి అంటారు పొద్దునే. ఏం నిద్ర పడుతుందండి, అలా పడుకున్నాడు అనుకుంటాం మనం. పడుకున్నప్పటి నుంచి ఇలా నొక్కుని టిక్ 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 అని సెల్ ఫోన్లు, అందులో వాట్సాప్లు, ఇంకేదో యాప్లు, ఇవన్నీ టిప్పు టిప్పు అని నొక్కుంటూ ఉంటే మన తలలోకి నిప్పులు వస్తాయి మంటలో, దాంతో ఏమవుతుందనమాట, ముప్పు వస్తుంది, నిద్ర రాదు. పురాణం వింటే కొంతవరకు పర్వాలేదు. నేనేమనుకున్నాను, ఒక ఆయన్ని చూసి, ఆయన ఎప్పుడు పద్మాకర్ గారు పురాణం వింటున్నాడో అనుకున్నాను. పద్మాకర్ గారు పురాణం వినేది అరగంట అయితే, ఇంకో సద్మాకర్ గారి యొక్క పురాణాలు వేరే కూడా చూసుకుంటూ, ఈ పూట మనకి ఏం పాట వచ్చింది, ఇందులో మహానటి వచ్చిందా లేకపోతే అతి నటి వచ్చిందా అని చూసుకునేవాళ్ళు ఉంటారు. దీనివల్ల బుర్ర పాడవుతుంది. అపవిత్రమైనవి ఎక్కువ చూస్తే, కొన్ని పవిత్రమైన సినిమాలు పాటలు ఎలాగో చూడండి, వినండి, తప్పులేదు, కానీ ఎక్కువసేపు వాటి మీద దృష్టి పెడితే ఇవే బుర్రలో తిరుగుతాయి. అప్పుడు నిద్ర రాదు, నిద్ర రాకపోతే అనారోగ్యం వస్తుంది, మనిషి శరీరం పాడైపోతుంది. పోనీ పురాణాలు చదువుతూనో కావ్యాలు రాస్తూనో నిద్రపోలేదంటే అది మంచిది కనీసం, ఏం కాకపోతే పరమైన వస్తుంది.